ॐ वां मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्म एथि वेदस्य माणी स्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः.
18వ పేజీ మొదటి అధ్యాయం 4వ మంత్రం.
తమభ్యతపత తస్యాభిః తప్తస్య ముఖం నిరభిద్యత యథాండం ముఖాత్ వాక్ వాచో అగ్నిః నాసికే నిరభిద్యేత నాసికాభ్యాం ప్రాణః ప్రాణాద్వాయుః అక్షిణీ నిరభిద్యేత అక్షిభ్యాం చక్షుః చక్షుష ఆదిత్యః కర్ణౌ నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాద్దిశః త్వం నిరభిద్యత త్వచో లోమాని లోమభ్య ఓషధి వనస్పతయః హృదయం నిరభిద్యత హృదయాత్మనః మనసశ్చంద్రమా నాభిర్నిరభిద్యత నాభ్యా అపానః అపానాన్ మృత్యుః శిష్ణం నిరభిద్యత శిష్ణాద్రేతః రేతసః ఆపః.
ఐతరేయోపనిషత్తు మొదటి అధ్యాయంలో ఈ సృష్టిని గురించి వివరిస్తున్నది. మానవుడికి ఒక సంశయం వస్తుంది ఏదో ఒక సమయంలో, ప్రతి మానవుడికి ఈ సృష్టి ఏమిటి, ఎవరు సృష్టించారు, ఎలా వచ్చింది అనేటటువంటి ఒక సందేహం లేక ప్రశ్న వస్తూనే ఉంటుంది. అలా ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం కావాలని కోరుకునే వాళ్ళకి ఈ ఉపనిషత్తు చక్కని వివరణ ఇస్తుంది. అది అందరికీ ప్రశ్న ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఇచ్చ ఉన్నవాళ్ళకే ఆ జ్ఞానం లభిస్తుంది. కనుక ఈ ఉపనిషత్తులో మనకు అసలు ఈ సృష్టి ఏమిటి, ఎలా జరిగింది అని ఆవిడ కనపట్టలేదని చెప్పి ఈమెను జరగమన్నా. ఆవిడకు ఆ సంగతి తెలియక మీకు అనుకుంటున్నది, ఆ కుర్చీలు వేసేటప్పుడు కూడా అట్లా వేయాలి కొంచెం గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇక్కడ రికార్డింగ్ ఎడిటింగ్ ఎక్స్ట్రా పని ఎడిట్ చేసేవాళ్ళకి ఆ ఒక్క నిమిషం. ఈ సృష్టి అనేటువంటిది ఎలా జరిగింది అంటే ఆరంభం చెప్తున్నది ఉపనిషత్తు. ఆత్మ లేక బ్రహ్మ ఉన్నది సృష్టికి మొదట్లోనే, సృష్టి రావడానికి ముందే ఆ ఆత్మ తన మాయాశక్తి చేత ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది అని చెప్తున్నది ఉపనిషత్తు. ఈ సృష్టి విషయం చెప్పేటప్పుడు మనం ఇందులో ఎంత వాస్తవం ఉంది, అసలు ఇది జరుగుతుందా, ఇది ఎట్లా ఉంది, కథలాగా ఉంది, ఇవన్నీ ఆలోచించకూడదు మనం. ఇది సాధ్యమా, అది ఉపనిషత్తు చెప్తోంది, ఏమిటి ఇవన్నీ అని అనకూడదు. శ్రద్ధగా ఏం చెప్తుందో దానికి అన్నిటి తల ఆడిస్తూ ఉండడమే. ఎందుకంటే ప్రశ్న వేస్తే వినేటప్పుడే నీకు అర్థం కాదు, అది పూర్తిగా వినాలి. శాస్త్రమంతా పూర్తిగా విన్నప్పుడే నీకు వంట పడుతుంది, అసలు ఎందుకు ఈ సృష్టి మాట్లాడుతున్నది ఉపనిషత్తు అనే తెలుస్తుంది. కనుక అలా మనం పూర్తిగా అర్థం చేసుకునేట వరకు మన శ్రద్ధతో శాస్త్రం చెప్పింది ప్రమాణం, అది చెప్పేది సత్యం, శాస్త్రం ఎప్పుడూ కూడా సత్యాన్నే చెప్తుంది, ఇందులో ఏదో ఉన్నది అర్థం చేసుకోవలసినది అనే బుద్ధితో వినాలి. అలా విన్నవాళ్లే శ్రద్ధావంతులు. అంటే మీ బుద్ధి పనిచేయొద్దని చెప్పలే, అనవసరంగా అనేక ప్రశ్నలు మనసులో గందరగోళం చేసుకోవద్దు. వినేటప్పుడు ఇదంతా వింటూ ఉంటే ఏదో కథలాగా, కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా ఉంటుంది, చిన్న చిన్న కథల్లాగా. ఏమిటండి ఇది, ఎలా నమ్ముతామండి చెప్పి అనకూడదు. అలా చెప్పడంలో ఏదో అర్థం ఉన్నది, అది చిన్నగా మనకు బోధపడుతుంది. అందుకని ఎంతో శ్రద్ధ ఉన్నవాళ్ళకే శాస్త్రం వంటబడుతుంది. కనుక ఈ సృష్టి అంతా జరిగేటప్పుడు మనం ఏం చెప్తున్నది శాస్త్రం వినడం వరకే, మనసులో ఇంకేం ప్రశ్నలు రాకూడదు. వచ్చినా పక్కన పెట్టండి, వస్తే పక్కన పెట్టండి, తర్వాత ఆన్సర్లు దొరుకుతాయి అవే. అంతేగాని శాస్త్రాన్ని తిరస్కరించకూడదు, దానికి సిద్ధంగా ఉంటే మనం మొదలు పెడతాం సృష్టి గురించి. ఆత్మ తాను స్వయంగా ఈ యొక్క జగత్తుకి కారణం కాలేదు. ఎలాగైతే విద్యుత్తు స్వయంగా ప్రకాశించలేదు, విద్యుత్ ఉంది కదా ఎలక్ట్రిసిటీ, తానే స్వయంగా ప్రకాశాన్ని ఇవ్వగలదా? తన శక్తిని ఆ విద్యుత్తు బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా, మైక్ ద్వారా తన శక్తిని వెల్లడి చేస్తున్నది. ఇవన్నీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అంటాం. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ద్వారా విద్యుత్తు ప్రకటీకృతం అవుతున్నది, వ్యక్తమవుతున్నది. నేరుగా అది వచ్చి మనకు కాంతినివ్వదు, గాలినివ్వదు. విద్యుత్తు నేరుగా వచ్చి కాంతిని ఇవ్వదు, గాలి ఇవ్వదు, సౌండు ఇవ్వదు. అర్థమైంది కదా? విద్యుత్తు వీటి యొక్క ఎలక్ట్రికల్ పరికరాల ద్వారా తనని వ్యక్తం చేసుకొని తన యొక్క శక్తిని ప్రకటీకృతం చేస్తుంది. అదేవిధంగా ఆత్మ విద్యుత్తు లాంటిది. ఈ విద్యుత్తు లాంటి ఆత్మ తనందడ తానుగా ఈ ప్రపంచంగా వ్యక్తం కాలేదు. ఈ కనపడే వస్తువులన్నీ బల్బులు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ లాంటివి. ఈ గ్యాడ్జెట్ లాంటివన్నీ కూడా ఉంటేనే ఆత్మ వాటి ద్వారా వ్యక్తమవుతుంది. అది మాయా ద్వారా, మాయా అనేకంగా వ్యక్తమవుతుంది. మాయా మొదట ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్, ఆత్మలో ఉన్నటువంటి మాయాశక్తి ద్వారా అన్నీ కనపడుతున్నాయి. ఆత్మ తానుగా వ్యక్తం కాదు, మాయ ద్వారా అన్నారు. కనుక మాయ ద్వారా వ్యక్తమవుతున్నది అంటే ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? మైక్లో ఉన్నది. ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉన్నదా లేదా? ఉన్నది. బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నదా లేదా? ఉన్నది. అదేవిధంగా ఈ కనపడేటటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి చూసారా, నామ రూపాలన్నీ కూడా ఇవన్నీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ లాంటివి. వీటి ద్వారా ఆత్మ వ్యక్తమవుతున్నది. ఆ గ్యాడ్జెట్స్ అన్నీ కలిపి ప్రకృతి అంటాం, ప్రకృతి మ్యాటర్ అంటాం, మాయాశక్తి ప్రకృతి. కనుక కనపడేదంతా కూడా మాయాశక్తి. వీటి ద్వారా చైతన్యము ఉనికి అనేది, ఉనికి ఎరుక అనే విద్యుత్తు లాంటి ఉనికి ఎరుక వ్యక్తమవుతున్నది. అది కంటికి కనపడదు. విద్యుత్తు ఎలాగైతే కంటికి కనపడదో అదేవిధంగా ఈ ఆత్మ కంటికి కనపడదు. మాయ కనిపిస్తుంది. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫ్యాను కనపడుతుంది, బల్బు కనపడుతుంది, ఇవన్నీ కనపడతాయి, కానీ ఎలక్ట్రిసిటీ కనపడదు. అది శబ్ద రూపంలో మైక్ ద్వారా, కాంతి రూపంలో బల్బు ద్వారా, గాలి రూపంలో ఫ్యాను ద్వారా. అదేవిధంగా ఆత్మ ఈ కనపడుతున్న నామరూపాలన్నింటిలో కూడా ఉనికిగా, ఎరుకగా వ్యక్తమవుతోంది. ఉన్నది ఉన్నది అని వ్యక్తమవుతోంది. ఎరుకగా నేను తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నా అనే విధంగా చైతన్యంగా, చేతనత్వంతో వ్యక్తమవుతున్నది కనుక ఆ చేతనత్వం ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ బల్బులో నుంచి వచ్చే కాంతి విద్యుత్తా, బల్బు విద్యుత్తా? ఆ బల్బులో నుంచి వ్యక్తమవుతున్న కాంతి విద్యుత్. ఆ బల్బ్ ఫ్యాన్లో నుంచి వస్తున్న గాలి ఏదైతే ఉందో అది విద్యుత్. ఈ మైక్లో నుంచి వచ్చే శబ్దం ఏదైతే ఉందో అది విద్యుత్. లేకపోతే మైక్ ఒక్కటే శబ్దాన్ని ఇవ్వలేదు. అక్కడి నుంచి కనెక్షన్ పెట్టుకొని, ఎక్స్టెన్షన్ పెట్టుకొని, ఎక్కడో జనరేటర్ ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనింటికి కనెక్షన్ పెట్టుకొని, మనింటి కనెక్షన్ నుంచి ప్లగ్ పాయింట్ పెట్టుకొని, ప్లగ్ పాయింట్ నుంచి ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకొని, అది పనిచేయకపోతే మళ్ళీ కొత్త ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకొని, ఆ బాక్స్ నుంచి మన యాంప్లిఫైర్కి కనెక్షన్ చేసుకొని, ఆ యాంప్లిఫైర్కి ఈ యొక్క వైర్ కనెక్షన్ చేసుకుని, కనెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాండ్ పెట్టుకొని ముందు పెట్టుకుంటే, అబ్బా ఎంత చేస్తే ఆ మైక్ పనిచేస్తున్నా చూసారా? ఇదన్నిటికీ కారణం ఎవరు? మూల కారణం విద్యుత్. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న నామరూపాలన్నిటి కదలడానికి, పనిచేయడానికి, ఉండటానికి కారణం ఆత్మ అని తెలుసుకోవాలి. ఇది మొదటి విషయం. ఈ ఆత్మ మాయా, తన మాయని పరిణామం చెందేటట్లుగా చేసింది అన్నాడు. ఎప్పుడైతే ఆత్మని, మాయని ఉపయోగిస్తున్నదో అప్పుడు ఈశ్వరుడు, భగవంతుడు అన్నాం. మాయ ఆత్మ తన మాయని, ఐక్షత అంటే ఏమిటి, ఆత్మ సంకల్పించుకుంది ఈ మాయని పనిచేసేటట్లు చేద్దాం అని చెప్పి అనుకోగానే ఆ మాయ పరిణామం చెంది విరాట్ స్వరూపంగా మారింది. విరాట్ శరీరం అంటే కాస్మిక్ బాడీ అంటారు, సమష్టి కాస్మిక్ బాడీ. ఇంకా ఇంకోటి చెప్పాలంటే బ్రహ్మాండం, విరాట్ శరీరం లేక బ్రహ్మాండం వచ్చింది. ఆ బ్రహ్మాండం నుంచి, విరాట్ శరీరం నుంచి లోకాలన్నీ వచ్చినాయి. ఈ లోకాలను సృష్టించిన తర్వాత ఈ లోక పాలకుల్ని సృష్టించాను, సృష్టించాలని చెప్పి దేవతలందరినీ సృష్టించాడు. దేవతలందరూ అగ్ని, ఒక్కొక్క ఇంద్రియాలను మూడున్నాయి చూసారా, విషయం, ఇంద్రియం, దేవత. ముందు ఎవరిని సృష్టించాడు? దేవతలను సృష్టించారు, లోక పాలకులని. ఆ దేవతలను సృష్టించంగానే తర్వాత ఇంద్రియాలను సృష్టించాడు. ఈ చక్షురింద్రియం, వాగింద్రియం, రసనేంద్రియం, ఘ్రాణ ఇంద్రియం, ఈ పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, 10 మనస్సు, అంతఃకరణం, బుద్ధి, ఇవన్నీ కూడా, ఇవన్నీ తత్వబోధలో చదువుకున్నాం. ఆల్ఫాబెట్స్ లైక్, ఇవన్నీ ఆల్ఫాబెట్స్, తత్వబోధలో విన్నటువంటివన్నీ పంచజ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలన్నీ పుట్టినాయి, అంతఃకరణం, బాహ్యకరణాలన్నీ పుట్టినాయి. దానికి ఉదాహరణగా ఎలా చెప్పాము, అండం నుంచి, బ్రహ్మాండం నుంచి ఒక అండం లాంటిది వస్తే దాని మీద భగవంతుడు సంకల్పం చేసుకొని తపస్సు చేసినట్లుగా చేయగానే ఆ బ్రహ్మాండం విచ్చుకొని విరాట్ నుంచి ఈ దేవతలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ బయటకు వచ్చినాయి. రాగానే ఎవరెవరు వచ్చారు, ఏ ఏ దేవత వచ్చింది అని చెప్పి చెప్పారు. ఆ విరాట్కి ఇలా తెరుచుకోగానే ముఖం మొదట కనపడింది. ముఖంలో నుంచి వాక్ వచ్చింది. ఆ వాక్కి అగ్నిదేవత అధిష్టానం అని చెప్పుకుంటూ వచ్చింది ఉపనిషత్తు. అది మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటాను, పోయినసారి చెప్పాను వివరంగా, మంత్రం అంతా కూడా వివరంగా చెప్పాను. కళ్ళు, విరాట్ యొక్క కళ్ళు రాగానే ఆ కళ్ళల్లో చూసే శక్తి వచ్చింది. చక్షురింద్రియం, ఆ దేవత, సూర్యదేవత, ఆదిత్య దేవత, ఇవన్నీ కూడా వ్యక్తమైనవి. అదేవిధంగా అన్ని స్పర్శేంద్రియము, మన త్వగింద్రియము, స్పర్శేంద్రియం అంటే త్వగింద్రియం, ఇవన్నీ వచ్చినాయని చెప్పాను. మళ్ళీ గమని చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దేవతలు రెడీగా ఉన్నారు. అది దైవం, దేవతలను ఏమన్నాం, అది దైవం. ఈ ఇంద్రియాలను అధ్యాత్మం అన్నాం. ఇప్పుడు ఇంద్రియాలు పని చెయ్యాలి అంటే దేవతలు, అధిష్టాన దేవతలు ఉన్నాయి వాటి వెనకాలన్నా. ఇప్పుడు ఇంద్రియాలకి వాటి వాటి విషయం ఉండాలి. వాటి వాటి విషయాలు శబ్దం ఉన్నది, వాసన, ఇవన్నీ విషయాలు కూడా ఉంటేనే కదా ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. వాటికి ఏం పని ఉంటుంది? లేకపోతే దే ఆర్ ఆల్ అన్ఎంప్లాయిడ్. అందుకని విషయాలను కూడా సృష్టి చేయాలి. మూడు చెప్పాను, త్రికోణం, అధ్యాత్మం, అది దైవం, అది భౌతికం. విషయాలని అధిభౌతికం అన్నాం. ఈ అధిభౌతికమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కనుక ఇదంతా రెడీగా ఉన్నది, ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. ఈ ఇంద్రియాలన్నీ వచ్చినాయి, దేవతలు వచ్చినాయి, వాళ్ళకు ఒక శరీరాన్ని ఇవ్వాలి కదా. ఇంకా వాళ్ళకి శరీరం రాలే, వాళ్ళు విరాట శరీరంలో నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళకితో పాటు ఆకలి దాహాన్ని కూడా పెట్టి భగవంతుడు వాళ్ళని బయటికి పంపించాడు. రండి నాయన అని, దేవతలని ఇంద్రియాలని. ఏమండి ఇంద్రియాలని బయటికి పంపించడం ఏమిటి, రావడం ఏమిటని చెప్పి అడగకూడదు. వినాలంతే, ఏమిటి ఎలా అని అడగకూడదు. దేవతలు ఇంద్రియాలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక శరీరాన్ని ఇవ్వాలి. బాగానే ఉంది, మాకు ఆకలి దాహాన్ని ఇచ్చావు, అదే చెప్పబోతున్నారు రాబోయే మంత్రంలో. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. ఇప్పుడు ఈ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ సంసారి కాదు. ఆత్మలో సుఖము దుఃఖము లేదు. మొదట ఆత్మ నుంచే కదా అన్నీ వచ్చినాయి. ఆత్మలో సుఖము దుఃఖము లేదు, కానీ దేవతలకి ఇంద్రియాలకి సంసారిత్వం ఉన్నది. సుఖము దుఃఖము ఉన్నది ఇంద్రియాలకి, దేవతలకి. అది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యొక్క దుఃఖం సుఖం అనేటువంటిది సంసారం అంటాం. సంసారం అనేది ప్రకృతికి సంబంధించింది, మాయకు సంబంధించింది, కానీ మాయ నడిపిస్తున్నటువంటి ఆత్మకు సంబంధించి లేదు. అంటే ఆత్మకి సంసారం లేదు, సుఖదుఖాలు లేవు, పుణ్యపాపాలు లేవు, అవన్నీ దేవతలకి ఇంద్రియాలకి మాత్రమే అని తెలుసుకోవాలి. ఈ ఆకలి దప్పికలు అనేటువంటిది ఈ ఇంద్రియాలకి దేవతలకు మాత్రమే, ఆత్మకి లేదు. ఆత్మకి ఆకలి లేదు, దాహము లేదు. అసలు ఆకలి దాహమే సంసారం. ఏమండి సంసారం అంటే ఏమిటన్నాడు, సంసారి కాదు సంసారం అన్నారు. ఆకలి దాహమే సంసారం. కాసేపు ఆకలి అయినప్పుడు తినకుండా ఉండండి, తెలుస్తుంది ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం. దాహం అయినప్పుడు కొంచెంసేపు ఆగి చూడండి, నీళ్లు దొరక్కపోతే తపించిపోతాం, గిజగిజలాడిపోతాం, అల్లాడిపోతాం. ఆకలైనప్పుడు ఎంత కష్టపడతామో, బాధపడతామో, వెతుక్కుంటాం ఏం దొరుకుతుందా అని. అదే సంసారం అంటే. అప్పుడు ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలి. ఆకలి దాహం అంటే ఇక్కడ కోరిక అని అర్థం. కోరిక, ఈ కోరికలు ఎందుకు వస్తాయి అంటే అపూర్ణత్వం వల్ల వస్తాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఇక్కడ ఆకలి అంటే కళ్ళకి చూడాలనేటటువంటి ఆకలి, కోరిక. ఆకలి అంటే కోరిక. ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన ఆకలి ఉన్నది. ప్రతి ఇంద్రియానికి, చెవులకి వినాలి అనేటటువంటి ఆకలి, శబ్దం దానికి ఆహారం, కళ్ళు చూడాలనే కోరిక. ఎప్పుడు ఎక్కడేం జరుగుతుందని కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు కదా, ధ్యానం చేసేటప్పుడు కూడా ఆకలి అనమాట. దానికి చూడాలనే తపన, తాపత్రయం. ముక్కు కూడా అంతే. వాసన, ధ్యానం చేస్తున్నావు కదా అంటే ఇంట్లో వంటింటలు చేస్తున్న రసం వాసన వస్తుంది, సాంబార్ వాసన వస్తుంది, అది ఆకలి అంటే. ఇప్పుడు అర్థమైంది ఆకలి అంటే ఆ ఇంద్రియానికి దానికి సంబంధించిన యొక్క విషయాన్ని అనుభవించాలనేటటువంటి కోరిక. అది వస్తే కానీ నేను పూర్ణం కాను, అది దొరకనంత వరకు అపూర్ణంగా ఉంటాను నేను, అంటే నాకు తృప్తి ఉండదు. మనం చూడాలనుకున్నది చూడలేదనుకోండి, సీరియల్, ఒకవేళ సీరియల్ నేను ఆ సీరియల్ చూసి తీరాలండి, కరెక్ట్గా ఇవాళ ఏమవుతుందో ఆ సీరియల్లో బాగా చూడాలన్నాడు, కరెక్ట్గా కరెంటు పోయింది, అప్పుడు కళ్ళు, ఈ కళ్ళ వెనకాలన్న మనస్సు, వాటికి దాహం, ఆకలి తీరదు. శబ్దం కూడా అంతే. మంచి పాట వినాలనుకున్నాం, అది మనం వినలేకపోయినాం, అప్పుడు మనకు అతృప్తి, అపూర్ణత. అదేవిధంగా మంచి డన్లప్ బెడ్ మీద పడుకుందాం అనుకున్నాం, క్యాంపుకు పోతే ఏదో మంచి బెడ్ ఇస్తారనుకుంటే బెడ్ లేదు, ఏమీ లేదు, అపూర్ణత. కోరిక చూడండి, స్పర్శ కోసం మంచి రూమ్ దొరుకుతుందా లేదా, ఫ్యాన్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ చూసుకుంటుంది మనస్సు. ఇది కోరిక, ఇది ఆకలి. స్పర్శేంద్రియానికి ఆకలి, స్పర్శ కావాలి, చక్కని స్పర్శ, వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు, ఇట్లా అన్నమాట. ప్రతిదానికి ఇంద్రియాలకి వాటి విషయాల మీద ఆకలి దాహం ఉంటూనే ఉంటుంది. అది ఆకలి దాహం అంటే ఇక్కడ ఆకలి అంటే మామూలు ఒకటి ఆకలనే కాదు, ఇంద్రియ మనసుకు కూడా అంతే ఆకలి. ఒకటే ఆకలి మనసుకి, ఏమిటి, బాగా చదవాలి, బాగా వినాలి, బాగా తెలుసుకోవాలి, ఇంటలెక్చువల్ లెవెల్ ఆకలి. ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలని ఉంది కదా తాపత్రయం. ఎందుకనంటే చదవకపోతే అపూర్ణంగా అయిపోతాను నేను. పూర్ణం అంటే తెలుసు కదా, పూర్ణం అంటే నిండుగా ఉన్నట్టు తృప్తి. ఇప్పుడు అపూర్ణుణ్ణి కదా, నాకు ఆ డిగ్రీ లేదు, ఈ డిగ్రీ లేదు, అది చదువుకోలేదు, ఇది చదువుకోలేదు అనేటువంటి ఇంటలెక్చువల్ లిమిటేషన్. తర్వాత ఇమోషనల్ లెవెల్ ఆల్సో అపూర్ణత్వం, అదొక ఆకలి. అబ్బాయి పలకరిస్తే ఆహా ఆనందంగా ఉంటుంది ఇమోషనల్ లెవెల్లో, అమ్మాయి పలకరిస్తే, అబ్బాయి ఈమెయిల్ పంపిస్తే ఆనందంగా ఉంటుంది. ఈమెయిల్ పంపించకపోతే ఆకలి దాహం తీరదు ఏది మనస్సుకి, అది అపూర్ణత. నేను అనుకున్నది జరగకపోతే మనసులో ఒక దిగులు, చింత, అపూర్ణత. కనుక ఈ అపూర్ణతే ఆకలి, ఆకలే సంసారం. అర్థమైందా? మనిషి ఎందుకు త్రాపత్రయపడుతున్నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా? దానికోసం, దీనికోసం కలవరించిపోతూ ఉంటాడు మనిషి, కలవరిస్తాడు. కలవరించడం అంటే ఏమిటి, అదే పనిగా ఆలోచించడం. అది దొరికే వరకు, అది లభించే వరకు, అది అనుభవించే వరకు, అది వినే వరకు, అది చూసే వరకు, అది స్పర్శ తగిలే వరకు మనకు దాని గురించి ఆలోచిస్తాను చూసారా, అది కలవరం అంటారు. కలవరిస్తూనే ఉంటాడేంటారు, ఎందుకురా అట్లా కలవరిస్తూ ఉంటాను చూసారా, ఒకటే పనిగా ఆలోచిస్తాడంటే. అది ఉంటే నేను ఫుల్, అది లేకపోతే నేను హాఫ్, అలా అన్నమాట. చదువుకునే అబ్బాయి కూడా అంతే, నాకు ఆ డిగ్రీ ఉంటే నేను ఫుల్, ఆ అమ్మాయిని పెళ్లి చూసుకుంటే ఫుల్, తర్వాత తెలుస్తుంది హాఫ్ కూడా లేదు. అలా మనిషికి అపూర్ణతే సంసారం. ఇప్పుడు అర్థమైందా ఆకలి అంటే ఏమిటని, దాహం అంటే ఏమిటి, అర్థమైందా? ఈ ఇంద్రియాలన్నిటికీ, మనస్సుకి, బుద్ధి, చిత్త, అహంకారం అన్నిటికీ ఆకలి ఉంది. అందుకనే కాళ్ళకి కూడా ఒక ఆకలి, అక్కడికి వెళ్ళకపోతే తోచదు కాళ్ళకి, ఊరికే ఉండమంటే ఉండదు, ఆడిస్తున్నా ఉంటుంది, చేతులు ఊరికే ఉండవు, అదంతా ఆకలి అంటారు దాన్ని. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, కళ్ళు చెవులు ఊరికనే ఉండవు కదా, వాటికి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. సరే అయితే ఏమిటండి అన్నాడు, ఈ ఆకలి ఉండడం వల్ల ఈ ఇంద్రియాలు, దేవతలందరూ కూడా బాధపడుతున్నారు, మమ్మల్ని ఆకలితో పుట్టించావు, ఇట్లా చూడాలని తాపత్రయం ఉంది మాకు, మాకు కళ్ళు కావాలి, శరీరం లేకపోతే ఏం చేస్తాం ఇప్పుడు, వాళ్ళందరికీ శరీరం కావాలి కదా, శరీరం లేకుండా ఎట్లా అనుభవిస్తామండి, శరీరం లేకపోతే ఇంద్రియాలు ఎలా అనుభవిస్తాయి. కనుక శరీరం ఉండాలి, ఆ శరీరానికి సంబంధించిన విషయాలు కూడా బయట ఉండాలి, ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు ఆనందంగా అనుభవిస్తాయి. దేవతలకు కూడా ఒక శరీరం కావాలి, ఇంద్రియాలకి శరీరం కావాలి అన్నారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు భగవంతుడి దగ్గరికి వచ్చి, మమ్మల్ని అందరినీ ఇట్లా ఆకలితో దాహంతో పుట్టించావు, ఇంద్రియాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి, ఎట్లా అనుభవిద్దామా, ఏం చేద్దామా, ఒక అతృప్తి ఉండడం వల్ల సంసారంలో, సముద్రంలో పడినాయిట ఇవన్నీ, ఆకలి దాహం అనే సముద్రం అనే సంసారంలో పడినై అని చెప్తున్నది ఉపనిషత్తు. ఆ పడినప్పుడు వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారు భగవంతుణ్ణి, శరీరం కోసం ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ మంత్రం, మొదటి అధ్యాయంలో రెండవ భాగం 20వ పేజీ. తాయేతా దేవతాః సృష్టాః అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ తం అశనాయా పిపాసాభ్యాం అన్యవార్జత్ తాయేనమబ్రువన్ ఆయతనం నః ప్రజానీహి యస్మిన్ ప్రతిష్ఠితా అన్నమదామేతి. మంత్రానికి వెళ్ళడానికి ముందు ఒక విషయం చెప్తాను. దేవతలు మనుషులు కావచ్చు, మనుషులు దేవతలుగా మారవచ్చు, దేవతలు కూడా జీవులే, దేవతలు కూడా జీవులే. పుణ్యం చేసుకోవడం వల్ల దేవతలుగా పుట్టారు జీవులే. సో దేవతలు మనుషులుగాను మారవచ్చు, మనుషులు దేవతలు కావచ్చు. మరొక విషయం, ఈశ్వరుడు జీవుడు కాలేడు, జీవుడు ఈశ్వరుడు కావచ్చు. జీవాత్మ జీవుడనేవాడు ఈశ్వరతత్వాన్ని పొందవచ్చు, ఈశ్వరుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు జీవుడు. కానీ ఈశ్వరుడు జీవుడు కాడు. దేవతలు మనుషులుగా మారచ్చు, మనుషులు దేవతలుగాను కావచ్చు. మనుష్యులు జీవులు, మనుష్యులే జీవుల్లో మనుష్యులు ఈశ్వరుడుగా మారవచ్చు, అంటే ఈశ్వరత్వాన్ని పొందవచ్చు, పరమాత్మ స్థితిని పొందవచ్చు. కానీ పరమాత్మ దేవతలుగా జీవులుగా కాడు, ఎందుకంటే పరమాత్మ సర్వజ్ఞుడు. దేవతలు కూడా అల్పజ్ఞులే పరమాత్మతో పోలిస్తే, ఈ జీవులు కూడా అల్పజ్ఞులు. కనుక ఈ అల్పజ్ఞులైనటువంటి దేవతలు జీవులు కూడా సర్వజ్ఞత్వం పొందడానికి, పరమాత్మ కావడానికి, నేను పరమాత్మనేనే జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తారు. పరమాత్మ సర్వజ్ఞుడు కనుక ఆయనకి ఆకలి దాహాలు లేవు కనుక, ఆయనకి సంసారం లేదు కనుక, ఆయనకి ఎటువంటి ప్రయత్నము లేదు. ఆయనకి సర్వజ్ఞత్వం ఉండడం వల్ల ఆయనకు అతృప్తి లేదు, అపూర్ణత్వము లేదు. దేవతలకు అపూర్ణత్వం ఉంది. ఇంద్రుడు ఎప్పుడూ కూడా ఇన్సెక్యూర్ పర్సన్, మోస్ట్ ఇన్సెక్యూర్ పర్సన్ ఇంద్ర. ఎందుకంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎవరన్నా యాగాలు యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి వస్తారేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి రంభ ఊరసుల్ని పంపిస్తూ ఉంటాడు. వాడి తపస్సు పాడు చేసే, ఈయన తపస్సు పాడు చేసిరా, లేకపోతే వాళ్ళు నా ఇంద్ర పదవిని కూడా కాజేస్తారని చెప్పి, ఇదే పెద్ద నిద్రపోడు అసలు ఇంద్రుడు. ఇంద్ర పదవి, ఇంద్రుడు అనేది ఏంటి, పోస్ట్, దట్ ఈస్ ఇట్ ఈస్ ఎ పోస్ట్. మీరు కూడా ఇంద్రుడు కావచ్చు, అయితే ఆయన్ని రానివ్వడు మనం. ఈ లోపల మనకు తపస్సు చేయాలి కదా, ఇంద్రుడు కావాలంటే తపస్సు చేయాలి. మనం తపస్సు చేసేటప్పుడు ఇంద్ర మేనకను స్వయాన పంపిస్తాడు, తిలోత్తమనం పంపించి డాన్స్ వేయమంటాడు, మన మనసు చలించిపోతుంది, ఆహా బాగుందంటాం, ఇంద్ర పదవి పోతుంది. ఇదే పని ఆయనకి. కనుక ఇంద్రుడు కూడా అపూర్ణత్వం ఉన్నవాడే. మిగతా దేవతలందరూ కూడా మనుషులు కూడా. కనుక ఈ విషయం, ఈశ్వరుడు పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయన జీవుడు కాడు, ఆయన మళ్ళీ దేవతను అవ్వవలసిన పని లేదు, ఎందుకంటే ఆయనకి సంసారం లేదు. దేవతలు మనుషులుగా, మనుషులు దేవతలుగా, మనుషులు పరమాత్ముడిగా ఎందుకు కావాలని కోరుకుంటున్నారంటే అపూర్ణత్వం ఉంది, ఆకలి దాహం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా చూడండి, పరిగెడుతున్నారు జనం ఉదయం నుంచి సాయంత్రం దాకా, దేనికోసం తెలుసా? ఆకలి దాహం లేదనుకోండి, ఇది చూడాలి, అది వినాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలని చెప్పి, ఆ ఆకలి దాహం లేకపోతే మనిషి పనిచేస్తాడా? పని చేయడు, అసలు కదలకుండా కూర్చుంటాడు. ఇంకంతే, ఆకలి పెట్టడం వల్ల ఇక కాసేపు క్లాస్ అయిపోం కానీ ఇప్పుడే నకనకనక ఆడుతుంటుంది. చాలామందికి ఆకలి అవడాన్ని ఏమంటారు తెలుగులో, నకనకలు ఆడుతుంది అంటారు లోపల. కనుక మనిషి దాహం, ఆకలికి, నిద్రకి, ఇవన్నీ కూడా మనిషిని బాధిస్తూ ఉంటాయి. కనుక వీళ్ళందరూ ఆ బాధని తట్టుకోవాలి, బాధ నుంచి బయటపడాలంటే మాకు శరీరం ఉంటే కదా మేము ఆ ఆకలిని తీర్చుకోగలం. ఈ కళ్ళు ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఈ శరీరం, ఈ ఇంద్రియాలను పెట్టడానికి ఒక శరీరం ఉండాలి, దాంట్లో గోళకం ఉండాలి. ఆ గోళకాలు ఉంటేనే కదా ఇవన్నీ అక్కడ పోయి కూర్చుంటాయి. అంటే సరే ఇంకా చాలు చెప్పిన స్టోరీ, ఏం కావాలో చెప్పు, మీకు ఏం శరీరం కావాలో అని చెప్పి అడుగుతున్నాడు. తాహ ఏతా దేవతాహ సృష్టాహ, ఈ ఆకలి దాహం కలిసినటువంటి, ఆకలి దాహంతో కూడినటువంటి పై మంత్రంలో చెప్పబడిన దేవతలు, తాహ ఏతాహ దేవతాహ అంటే ఈ పై మంత్రంలో చెప్పబడినటువంటి అగ్ని, వాయు, దిశ, ఆల్ ఈ దేవతలందరూ ఉన్నారు కదా, ఆ దేవతలందరూ సృష్టాహ, సృష్టింపబడినారు. సృష్టింపబడిన తర్వాత ఎట్లా సృష్టింపబడినారు పాపం, అస్మిన్ మహర్ణవే, ఈ యొక్క అర్ణవం అంటే సముద్రం, సాగరం, ఈ మహాసముద్రంలో పడిపోయినారు, పడేశాడు భగవంతుడు. ఏమిటండి ఆ మహాసముద్రం అంటే ఏమీ లేదు, ఆకలి దాహం అదే సముద్రం. ఆ సంసారం అనే సముద్రం నిజంగా సముద్రం అనుకోవకండి. సముద్రంలో పడితే శంకరాచార్యుల వారు భాష్యం రాస్తారు ఇక్కడ చక్కగా, ఇక్కడ కూడా ఇచ్చారు వాళ్ళు నెక్స్ట్ పేజీలో మధ్య పారాగ్రాఫ్ అంతా కూడా ఆ శంకరాచార్యుల వారి యొక్క కమెంటరీని కొంచెంగా ఇచ్చారు ఇక్కడ. ఆ సముద్రం ఎట్లా ఉంటుంది, ఆ అలలు ఎలా ఉంటాయి, అది ఒక భీభత్సంగా ఉంటుంది, ఆ శబ్దము ఘోష, సముద్ర ఘోష, అందులో అన్ని విష జంతువులు ఉంటాయి, అవన్నీ కబళించడానికి వస్తూ ఉంటాయి. ఆ మన సముద్రంలో పడిన తర్వాత నువ్వు ఎటుపోతున్నావో నీకు తెలియదు లేదు, నువ్వు ఆ ఒడ్డుకి చేరాలి అంటే ఒడ్డే కనపడదు, ఈ సంసారం అనేది కూడా అంతే అని చెప్తున్నారు. అందుకని ఆ పక్క పేజీలు రాశారు చూడండి, అది సంసారం అనే మహాసముద్రం, అజ్ఞానం, వాంఛలు, చేతలు వంటి వాటి కారణంగా వాటిల్లే దుఃఖమే ఈ సాగరంలో జలం. జలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అన్నారు. ఏం లేదు, మనం చేసే పనులే ఆ జలం. చేసిన పనులు సరిగా చేయలేదని చేశామని బాధపడుతుంటాం కదా. ఆ చేతలు అంటే పనులు అన్నమాట. వాంఛలు ఎందుకు చేస్తున్నాం, చేతలు కోరికలు ఉన్నాయి, వాంఛలు ఉన్నాయి. అబ్బాయి చదువుకోవాలి, అబ్బాయి ఊరికి వెళ్ళాలి, అబ్బాయి అక్కడికి వెళ్ళాలి, స్టేటస్, మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అబ్బాయి అక్కడున్నాడు అక్కడని చెప్పుకుంటూ ఒక ఆనందం. వాంఛ ఉందా లేదా, ఈ వాంఛ దేనికి, నేను అపూర్ణత్వం, మా అబ్బాయి అమెరికాలో ఉంటే, మా అబ్బాయి ఫలానా చోట ఉంటే నాకు పూర్ణత్వం, వాంఛే కదా. ఈ వాంఛ ఎక్కడి నుంచి వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది. అది సముద్రం అంటే. ఇప్పుడు ఈ సముద్రం అనే జలం ఏమిటో తెలుసా, అజ్ఞానం, వాంఛలు, చేతలు, ఈ పనులు ఇవన్నీ కలిపి సంసారం, సాగరం, జలం. ఈ వీటి వల్ల ఏమొస్తున్నాయి, ఆ మానసిక ఆందోళన వల్ల తీవ్ర రోగం, వార్ధక్యం, మృత్యు అనే భయంకర జల జంతువులు. వేల్స్ అంటారు చూసారా, పెద్ద పెద్ద సొరచేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి లోపల నీళ్ళల్లో, విష పాములు ఉంటాయి, అవన్నీ నిన్ను కబళించడానికి వచ్చినట్లుగానే ఇక్కడ ఈ మనిషిని ఈ కోరికలు వాంఛలు ఉన్నటువంటి ఈ జలంలో కొట్టుకుంటున్నాడు చూసారా. వీడిని ఎవరొచ్చి కబళిస్తారో తెలుసా, ఇటు పక్క నుంచి ముసలితనం వస్తుంది, అటు పక్క నుంచి వ్యాధి వస్తుంది, ఎదురుగా మృత్యు వస్తూ ఉంటుంది, మూడు పక్కల మూడు కబళిస్తూ ఉంటారు, ఎటు పోవాలో తెలియదు వీడికి. చూసారా, ఇదన్నీ ఆలోచించే లోపల అయిపోతుంది, క్లోజ్ చాప్టర్ క్లోజ్ అంటారు. ఈ కోరికల్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాడు చూసారా, ఈ లోపలే ఈ ముసలితనం వస్తూ ఉంటుంది, ఆ వ్యాధి వచ్చి బాధ పెడుతూ ఉంటుంది. ఆ వ్యాధిని సరిచేసుకునే లోపల మనిషిలో దిగులు, చింత వచ్చి మరణం వస్తూ ఉంటుంది దగ్గరికి. ప్రతి క్షణం మరణం మన సమీపానికి వస్తున్నదనే సంగమే మనకు గుర్తుండదు. ప్రతి క్షణం మృత్యు దేవత ఒక స్టెప్ మన ముందుకు వేస్తున్నది, మనం పారిపోలేం ఎక్కడి నుంచి. అటువంటిది సంసారం అని చెప్పి, ఎలా జల జంతువులు అందులో తిరుగుతుంటాయో ఆరంభము అంతం లేనటువంటిది. ఎప్పుడు పుట్టాం, ఎందుకు పుట్టాం, ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు. సముద్రం కూడా అంతే కదా, ఆరంభం తెలియదు, చివర తెలియదు. సముద్రంలో ఎక్కడన్నీ తెలుస్తుంది మనకు, మొదలెక్కడ చివరెక్కడ తెలియదు కదా, తెలియదు. అటువంటి పరిధి లేనటువంటి సాగరం విస్తరించి ఉన్నది. విశ్రాంతి పొందడానికి కించిత్ చోటు కూడా అక్కడ లేదట. ఎక్కడ విశ్రాంతి పొందుతావు, అంతా నీలమయం అయితే. అందుకే చెప్తుంటారు కదా జనం, ఏమండి కూర్చొని గాలి తీసుకోవడానికి కూడా సమయం లేదండి. సముద్రంలో ఎట్లాగైతే విశ్రాంతి దొరకదో, ఏదో ఎక్కడ కూర్చుందామన్నా నీళ్లే కదా, ఎక్కడ కూర్చుంటావు. మన జీవితంలో కూడా మనం చూడండి, విశ్రాంతే లేదండి అంటుంటారు కదా, అదే అన్నమాట. విశ్రాంతే లేకుండా అలసి సొలసిపోతుంటాడు మనిషి. అలా ప్రాపంచిక చింతతో సంబంధం ఏర్పరచుకొని ఇంద్రియాలు కొని తెచ్చే అల్పమైన సుఖాలే ఏదో స్వాంతన కల్పించేవిగా ఉన్నాయి అని, వేలాది హానికరాల అలలు చెలరేగుతున్నాయి. అంటే అలలు ఎట్లాగైతే వస్తాయి సముద్రంలో, ఒక సమస్య తీరేటప్పటికి మరొక సమస్య వస్తుంది, ఒకటి తీరేటప్పటికి మరొకటి వస్తుంది. బాగానే ఉన్నాను అనుకుంటాను, టక్కన ఏదో టక్కన ఏదంటే మెడ నొప్పి పట్టింది, ఏదో ఒక బాధ. అలా మనిషికి హానికరమైనటువంటి జరుగుతూనే ఉన్నాయి. ప్రాపంచిక సుఖాలను అనుభవించాలనే తపన ఆ అలల ఉద్ధృతాన్ని ఇంకా పెంచుతున్నది. ఇంకా ప్రాపంచిక సుఖాలు అనుభవించాలనే తాపత్రయంలో ఇంకా బాధ మనిషికి తాపత్రయం పెరుగుతోంది. ఆ అలలచే అంటే ఆ ధాటికి మనిషి తట్టుకోలేక, ఇదే సంసారం అంటే. అది ఎందుకు రావాలి ఇప్పుడు ఆ సౌండ్ వినాలి, అది కదే, అదే మరి మన చేతుల్లో లేదు చూసారా, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది కరెక్ట్గా ఆ ఉదాహరణ అన్నమాట మనకి. కనుక ఆ ఉద్ధృతాన్ని ఇంకా పెంచుతూ ఉంటుందన్నమాట, మనలో ఉన్నటువంటి వాంఛలు ఇవన్నీ పెంచుతూ ఉంటుంది. ఆ అలలచే ఈ జీవరాశులన్నీ కూడా ఏమంటే ఆచార్య రాస్తారు అందులో, అయ్యో కుయ్యో అని ఏడుస్తుంటారు కదా, అయ్యో రామచంద్ర, అయ్యో నాయనా అని ఏడుస్తుంటారు కదా అని తల్లడిల్లి చేసే ఆక్రందనలు సర్వత్రా మారుమ్రోగుతున్నాయి. ఈ క్షోభ చాలదన్నట్లు వాళ్ళు కొన్ని సమయాలలో నరకంలోకి త్రోసివేయబడుతున్నారు. మహానరకంలోకి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అది నరకం. ఇంట్లో ఉన్న పన్ను నొప్పి నడుము నొప్పి అది వేరే, ఆర్థోపెడిక్ వార్డుకి వెళ్తే కాళ్ళు పైకి పెట్టేవాళ్ళు, చేతులు పైకి పెట్టేవాళ్ళు, తలకంది పెట్టేవాళ్ళు, రకరకాలుగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ బర్నింగ్ వార్డుకి వెళ్ళి చూడండి, బాడీనో బర్నింగ్, క్యాజువాలిటీలో ఉంటారు వాళ్ళు, అక్కడికి వెళ్ళలేము అసలు, దుర్గంధం వస్తుంది, రూపే మారిపోయి ఉంటుంది, అదంతా నరకం కదా, నరకంలోకి త్రోయబడుతున్నాడు అన్నాడు. ఇట్లాంటిదంతా సంసార వర్ణన చేస్తారు శంకరాచార్యుల వారు. ఎందుకు చేస్తారు? మనల్ని భయపెట్టడానికే. అట్లాగైనా నీకు వైరాగ్యం వస్తుందేమో, వైరాగ్యం వస్తే శంకరాచార్యుల వారు రాస్తారు, ఇంతటి భయంకరమైనటువంటి ఈ సంసారాన్ని దాటడానికి ఒక తెప్ప లాంటిది ఉంది, రాఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో, తెప్ప నావ ఉన్నది. ఏదంటే అది, నువ్వు నిజాయితీ సత్యము ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆ నావ నిన్ను అట్లా తీసుకువెళుతుంది. కరుణ, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహం, సహనం, ఈ మొదలైనటువంటి తిడ్లు అన్నమాట ఇవన్నీ, ఇవి వీటితో నువ్వు వెళ్ళాలి, జీవితాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. సత్యం, అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా విలువలు, ధర్మాన్ని పట్టుకొని వెళుతూ ఉంటే, సజ్జన సాంగత్యం గనక చేస్తే ఆ మార్గంలో నువ్వు త్వరగా తేలికగా పయనించగలవు అని అన్నారు. ఇప్పుడు అనంతరం మనం పట్టుకున్నాం చూసారా, అది సజ్జన సాంగత్యం, ఉపనిషత్ శ్రవణం, సద్గ్రంథ పఠనం, ఆ ధర్మాన్ని పట్టుకొని మనం బయలుదేరవడం వలనే మనకు దుఃఖం తక్కువ. మిగతా వాళ్ళతో పోలిస్తే దుఃఖం ఉన్నా కూడా మనకు తెలియదు, వాళ్ళు అయ్యో కుయ్యో అని ఎరుస్తారు, మనమేమో ఇదంతా సహజం అని చెప్పి డ్రామాలాగా చూస్తాం. అప్పుడు మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో చూసారా, అది విషయం. అందుకని ఆచార్యుల వారు సంస్కృతంలో రాస్తారు, వారు రాసిన దాన్ని ఈయన కొంచెంగా లైట్గా మనకు అర్థమయ్యే భాషలో రాశారు. ఇదే ఇంకొక పుస్తకంలో కూడా ట్రాన్స్లేషన్ చేయబడింది, నేను అది చదవలేదు, ఆ తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది మీకు, అందుకని అది చదవకుండా ఇది మాత్రం చదివాను. ఆ తెలుగు అర్థం కాదు మనకు, ఇంకొక ఉంది అంటే నాకు అర్థం అవుతుంది, మీకు కొంచెం కష్టం, అందుకని అది చదవకుండా ఇది మాత్రమే చదివాను. ఆ విషయాన్ని కంటెంట్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు, అది విషయం. అయితే ఏమిటండి అన్నాడు, అర్ణవే ప్రాపతన్, ఇది అర్ణవం అంటే సముద్రం, సంసారం అనే సముద్రంలో అజ్ఞానంతో కూడిన వాంఛలతో కూడినటువంటి ఈ సముద్రంలో ఆకలి దాహంతో, ఆకలి దాహం అంటే గుర్తుండాలి మళ్ళీ, అన్ని ఇంద్రియాలకి తాపత్రయం, అన్నిటి ఇంద్రియాలకి తాపత్రయం. ఏదన్నా చూస్తే సార్, పువ్వులు కూడా నోట్లో వేసుకుంటుంటారు కొంతమంది, ప్రతిదాన్ని నోట్లో వేసుకుంటామేంటి, తాపత్రయం అనమాట. ఓకే, అట్లన్నమాట. ఇలాంటివన్నిటితో ప్రాపతన్, సంసారంలో పడ్డాడు అంటున్నారు. అయితే ఏమిటి అన్నారు, తం అశనాయా పిపాసాభ్యాం అన్యవార్జయత్, వీళ్ళు పడడం వల్ల ఏమైందంటే ఈ విరాట్ శరీరంలో ఆకలి దాహంతోనే ఉన్నారు కదా, అక్కడ విరాట్ శరీరం నుంచి ఆకలి దాహంతో వచ్చారు వీళ్ళు, రావడంతోనే ఆ లోనైపోయినారు వాటికి, ఆ ఇంద్రియాల యొక్క ఆకలికి వాళ్ళు లోనైపోయినారు. ఎవరు? ఈ దేవతలు, ఈ ఇంద్రియాలు వాటి యొక్క బలహీనతకి లోనైపోయినాయి, ఆకలి దాహానికి లోనైపోయినాయి. అందుకని కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు ఊరికే ఉండవు కదా, అది లోనవ్వడం అంటే. ఇది తినవాకురా అంటే అదే తినాలంటాడు, అది వినవాకురా అంటే అదే వింటానంటాడు, అది చూడవాకురా అంటే అదే చూస్తానంటాడు. ఎందుకంటే లోనైపోయినాడు, బలహీనత, ఇంద్రియ నిగ్రహమా, అదన్నీ కుదరదండి మాకు. సాధనా క్యాంప్ అని చెప్పడం అనరు స్టూడెంట్స్, ఎందుకంటే సాధన అంటే కష్టం, సాధన అనే మాట అంటేనే కష్టం అండి మాకు. అయితే ఏమంటావు, టూర్ అంటాం, టూర్ అంటే హాయిగా ఉంటుంది, టూర్ కదా, ఎందుకంటే ఇంద్రియాలకి సాధన అనేది కష్టం. సాధన అనే దాంట్లో వాటిని నిగ్రహించాలి మనం. కనుక సాధనగా వెళ్ళడానికి, సాధనగా క్యాంపుకి వెళ్తాం, సాధన చేయడానికి, ఇవన్నీ ఆచరించడానికి వెళతాం. అర్థమైందా? నేను టూరిజం స్వామిని కాదు. నేను టూరిజం డిపార్ట్మెంట్ అని నేనేమన్నా, స్వామిని మీరు ఎప్పుడు టూర్కి తీసుకుపోతారు? నేను ఎందుకు టూర్కి తీసుకుపోవడం? చాలా టూరిస్టులు ఉన్నాయి కదా, టూరిజం తీసుకుపోయేవాళ్ళు, అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్న. స్వామినితో పాటు వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, అది వేరే స్పెషాలిటీ. అందుకనే వైరాగ్యం వచ్చింది క్యాంపులంటేనే. వచ్చి మళ్ళీ ఎందుకో పెట్టాలనిపిస్తున్నది. ఏమన్నా మారి ఉంటారేమో స్టూడెంట్స్, కొంచెం టూర్ అనకుండా అని చెప్పి అనుకున్నాను. ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, స్వామిని మీరు టూర్కి తీసుకెళ్తున్నారని చెప్పి టక్కున అడిగింది నిన్న. ఎన్నోసార్లు చెప్పాను టూర్ అనవద్దని, ఆ స్టూడెంట్కి చెప్పాను కూడా, అయినా కూడా అదే వస్తుంది నోట్లో నుంచి. ఎందుకంటే సాధన అది లేకపోవడం వల్ల అదే వస్తుంది. జీవితంలో సాధన లేకపోవడం వల్ల సాధన అనే పదం రాదు లోపల నుంచి. ఎట్లొస్తుంది? ఉంటే కదా సాధన బయటికి రావడానికి ఆ పదం. కనుక సాధన చేసేవాడికి తెలుస్తుంది ఆ యొక్క సాధన తపస్సు యొక్క దాని విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఆ విలువ తెలిసిన వాళ్ళకి అర్హత ఉంది, కానీ సాధనా క్యాంపుకి అందరికీ కాదు. డబ్బులు ఉన్నాయి కదా, సమయం ఉంది కదా అని వెళ్ళడం కాదు సాధనా క్యాంపుకి. సాధనకి ఏమేం చెప్పారో దానికి 10 రెట్లు ఎక్కువగా చేయడానికి సిద్ధంగా ఉండి సాధన క్యాంపుకి వెళ్ళాలి. అది సాధనా క్యాంప్ అంటే. అందులో చెప్పిన నియమాలకి, అక్కడ చెప్పే నియమాలకి ఒక మాట చెప్తే మౌనంగా ఉండాలి అన్నా అనుకోండి, 10 రోజులు మౌనంగా ఉండాలి అంతే. గోల్డ్ మెడల్ రావాలి. సైలెన్స్గా ఎవరున్నారంటే గోల్డ్ మెడల్ రావాలి. అది సాధన అంటే. అలాంటివి తెప్పలంటే ఇక్కడ ఆయన చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే క్యాంపు గురించి తెప్పలు అన్నారు చూసారా ఇందాక. వాటితో పాటు ఈ సంవత్సరాన్ని దాటగలుగుతాం మనం. మౌనం, వ్రతం ఇవన్నీ కూడా, తపస్సు ఇవన్నీ కూడా మనకు సహాయపడతాయి. అలా చేస్తే మనకు ప్రయోజనం ఉంటుంది వెళ్ళడం వల్ల. అలా చెప్పిన తర్వాత అశనాయా పిపాసాభ్యం అన్యవార్జయత, వాళ్ళు లోనైపోయినారు. తాహ ఏనం అబ్రువన్, వాళ్ళు ఏం చేశారు, ఆ దేవతలు భగవంతుడిని, ఏనం అంటే ఆ భగవంతుడిని ఆయనతో ఈ చెప్పారట. ఆయతనం నహ ప్రజానీహి, మాకు ఒక శరీరాన్ని ఇవ్వు నాయన. ఆయతనం అంటే శరీరం. ఉండటానికి ఇల్లు కావాలి కదా, ఉండటానికి ఇల్లు లేకపోతే ఏమైపోతాం? అలాగే ఈ దేవతలు ఇంద్రియాలను అడుగుతున్నాయి, మాకు మమ్మల్ని పుట్టించావు కదా, మాకు ఉండడానికి ఇల్లు పోయ్యా అంటున్నారు. ఒక ఆయతనాన్ని ఇవ్వు, శరీరాన్ని ఇవ్వు. ఆయతనం నహ అంటే మాకు ప్రజానీహి, ఇవ్వవలసినది అని అడుగుతున్నారు. అయితే ఏం చేస్తాం తెలుసా, అందులో ఉండి యస్మిన్ ప్రతిష్ఠిత అన్నమదామేతి, ఎందులో ఉండి, ఏ శరీరంలో ఉండి, మాకు శరీరాన్ని ఇస్తే ఆ శరీరంలో ఉండి మేము అన్నం అదామేతి, ఆహారం తీసుకుంటాం. మాకు ఆకలి అవుతోంది కదా. అన్నం అంటే కళ్ళకి రూపములు, రంగులు చూడడానికి అన్నం, అది అన్నం. అక్కడ చెవులకి శబ్దం అన్నం, ఆకలికి ఏమిస్తాం? అన్నం. చెవులకు అన్నం ఏమిటి? ఇక్కడికి తీసుకెళ్ళి కాస్త ఇడ్లీ పెడతారా, దోశ పెడతారా? శబ్దాన్ని ఇవ్వాలి, అదే అన్నం శరీరది. ముక్కుకి పుష్పం దగ్గర పెట్టుకుంటే వాసన చూస్తుంది, అది అన్నం ముక్కుకి. నాలుకకి అన్నం. మాట్లాడకపోతే దానికి ఆకలి, మాట్లాడాలని ఉన్నది అది ఆకలి దానికి. కనుక కొంచెం మాట్లాడాలి కదా, నాలుక కావాలి, అట్లనమాట. అన్నం అదామేతి, మేము అన్నం తింటాము అంటే మా యొక్క కోరికలను మేము తీర్చుకుంటాము. అలా కనుక శరీరం కనుక ఉంటే, సో ఆకలి దప్పికలు తీరడానికి శరీరం కావాలి. అంతటా ఉన్నటువంటి విరాట్ స్వరూపం ఇవన్నీ అనుభవించలేదు. అంతటా ఉన్నటువంటి విరాట్ స్వరూపం, కాస్మిక్ బాడీ, ఈ విధంగా వ్యక్తిగా అనుభవించలేదు. ఇప్పుడు విద్యుత్ అంతటా ఉందండి, ఏమనుభవిస్తుంది? ఒక్కొక్క దాంట్లో ఉంటే చక్కచక్కగా ఇదొక రకంగా ఉంది, అదొక రకంగా ఉంది. చూసారా? ఇదొక రకమైనటువంటి విద్యుత్తు, అదొక రకమైన విద్యుత్తు. ఆ విధంగా వెస్టిలోకి వచ్చినప్పుడే ఇవన్నీ కూడా అనుభవించడానికి వీలుగా ఉంటుంది. ఆయన ఏమన్నాడు భగవంతుడు, ఓకే అన్నాడు, రండి నా దగ్గర 4 శరీరాలు ఉన్నాయి, ఏ శరీరం కావాలో కోరుకోండి అన్నాడు. అంత వేషాలు వేసేవాళ్ళ షాపుల్లో ఉంటాయి చూసారా, పులి వేషం వేయాలంటే పులి ఇది ఉంటుంది అక్కడ, అట్లా గుర్రం వేషం వేయాలంటే అవి ఉంటుంది, తలకాయలు పెడతాడు అక్కడ, ఆ తలకాయ పెట్టంగానే వీడికి ఆ వేషం వేస్తారన్నమాట. అవునా? అట్లాగే ఈ బాడీ షాప్ అంటారు అన్నమాట. ఈ బాడీ షాప్లో దేవుడికి ఒక పెద్ద మాల్ ఉంది. ఆ మాల్కు వచ్చారు ఇందరు, ఇంద్రియాలు దేవతలందరూ వస్తే, సరే చూసుకోండి ఇక్కడ ఆవు ఉంది, ఆవు శరీరం కావాలా మీకు అన్నాడు. అట్లా చూశారు దేవతలు, ఇంద్రియాలు చెప్తున్నారు. తర్వాత మంత్రంలో రెండవ మంత్రం, తాభ్యో గామానయత్ తా అబ్రువన్ నవై నోయమలమితి నోయమలమితి తాభ్యోశ్వమానయత్ మానయత్ భ్యో అశ్వమానయత్ తా అబ్రువన్ నవై నోయమలమితి తాభ్యః పురుషమానయత్ తాః అబ్రువన్ సుకృతం పతేతి పురుషో వావ సుకృతం. భగవంతుడు ఆవును తీసుకొచ్చి ఈ శరీరాన్ని తీసుకోండి అన్నాడు. గాం ఆనయత, గాం అంటే ఆవు, గోవు. ఆనయత్ ఎవరి కోసం? ఈ ఇంద్రియాలకి, దేవతల కోసం. ఈ ఆవు శరీరం ఉంది, తీసుకుంటారా? తర్వాత ఇంతటితో ఈ భాగం ఉన్నది. ఈ దేవతలకి ఆ ఆవును గోవును చూపించి ఈ శరీరాన్ని తీసుకోండి, ఇందులో ప్రవేశించండి అన్నాడు దేవతలను, ఇంద్రియాలను. అంటే వాళ్ళు ఏమన్నారు, దేవతల ఇంద్రియాలు తాహ అబ్రువన్, వాళ్ళు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నవై నోయమలమితి, ఈ ఆవు శరీరం మాకు చాలదు, ఈ ఆవు శరీరం మాకు చాలదు. దీంట్లో ఏమున్నది అసలు? దానికి ధర్మము, అర్ధ కామ మోక్ష పురుషార్థాలే తెలియదు. ఆవుకి ఏముందండి? దానికి విల్ పవర్ లేదు కదా. జీవరాశులన్నిటికీ పురుషార్థం ఉన్నది, కానీ మనిషికి మాత్రమే అది వ్యక్తమవుతుంది. కానీ పశువుల రాశులు, పశువు పక్షుల్లో అది వ్యక్తం కాదు. అవి జీవులే, వాటిట్లో కూడా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటివి ఉన్నప్పటికీ కూడా, దాన్ని పురుషార్థ ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తం చేయడానికి దానికి ఆస్కారం లేదు. సంక్రాంతి చేసుకుందామా, పొంగలి చేసుకుందామా, లేదా జల్లికట్టు పెడదామా, లేదా ఈ ఆవులకి, పాపం ఆ ఎద్దులకేం తెలియదు జల్లికట్టు ఉన్నదా లేదా అని చెప్పి ఎద్దుకేం తెలుస్తుంది. జల్లికట్టు పెడదామా లేదా కోడి పందాలు పెడదామా లేదని చెప్పి కోడికేం తెలుస్తుంది పాపం. వీడు కోడి పందాలు పెట్టుకొని వీడు ఆడతాడు, కానీ కోడికి తెలియదు పందెమా అనేది, సంక్రాంతి దానికి ఏం తెలుసు పాపం కోడికి. చూసారా, ఏ పశుపక్షాదులకి తెలియదు. వీడే మనిషి మాత్రమే ఇది చెయ్యాలా అది చెయ్యాలా అది ఎలా చేస్తాం ఇలా చేస్తాం అని పురుషార్థం అంటారు దాన్ని. ధర్మాన్ని సంపాదించవచ్చు, కామాన్ని మనం కోరికలను తీర్చుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు మనిషి అయితే. అంటే మన యొక్క పురుషార్థాలన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కానీ పక్షుల్లో, పశువుల్లో, జీవరాశుల్లో, మరే జీవరాశుల్లో అది సాధ్యం కాదు. అందుకని వీళ్ళు కొంచెం ఇది బాగలేదే అన్నారు, ఇది మాకు చాలదన్నారు. ఎందుకు చాలదంటే, ఇష్టం వచ్చిన సినిమా అలా చూడలేం కదా. ఆవు అయితే సినిమాకి ఏం పోతాం, పొంగలు ఏం చేసుకుంటాం. ఆవులు అన్నయ్యట మన లాట్ బాగాలేదు, మనం కూడా ఎద్దులమైతే జల్లికట్టులా కొంచెం బాగా మన కోసం అందరూ ఫైట్ చేస్తారు. ఆవులు అయ్యేటప్పటికి అందరూ చంపుతున్నారు కదా, ఆవుల్ని చంపేసి మాంసం తింటున్నారు, ఆవులకు రక్షణ లేదు కదా. అందుకని ఆవులన్నీ అనుకున్నాయట ఒకరోజు కూర్చొని, మనకి ఎందుకు ఈ జన్మిచ్చాడు భగవంతుడు, మనం కూడా ఎద్దుల్లాగా పుడితే బాగుండేది అనుకున్నాయట. అందుకని దేవతల ఇంద్రియాలు కూడా ఏమన్నాయట, మాకు ఆవు వద్దు అన్నట, ఆవు శరీరం వద్దు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, తాభ్యః అశ్వమానయత్, అశ్వాన్ని తీసుకొచ్చి ఈ గుర్రం శరీరం ఉంది ఇందులో ప్రవేశించండి అన్నట. బాగా పరిగెడుతుందన్నమాట, పరిగెత్తితే పరిగెత్తింది, దానికి ఏం బుద్ధి లేదు కదా. బుద్ధి అంటే విల్ పవర్ లేదు కదా, దాన్ని వ్యక్తం చేసుకునే శక్తి లేదు కదా, దానికి ఫ్రీ విల్ లేదు కదా. గడ్డి తినాలి పొద్దుగూకులు, అలసందలు తినాలి గడ్డి తినాలి, అంతేగాని ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అని పెడతారా, ఏం లేదు కదా. లేమంటే లేవాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి, ఇది వద్దండి ఈ శరీరం మాకు వద్దు అన్నారు. అశ్వమానయత తాహ అబ్రువన్ నవై నోయమలమితి, నోయమన్న ఇది మాకు సరిపోదు చాలదు అన్నారట దేవతలు, ఇంద్రియాలు. అలం అంటే సరిపోవడం. న అలం, అయం న అలం, అయం అలమితి న, ఇది సరిపోదు అన్నట. అయితే ఏం చేయాలి ఇప్పుడు? తాభ్య పురుషమానయత్, పురుషుణ్ణి తీసుకొచ్చాట అంటే మనిషి శరీరాన్ని. ఇక్కడ పురుషుడు అంటే పురుషుడు అని కాదు అర్థం, మనిషి శరీరాన్ని. ఆనయత్ మనిషి శరీరాన్ని తీసుకొచ్చాడు భగవంతుడు. ఏమైంది అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ఆనయత్ తర్వాత తా అబ్రువన్ సుకృతం బతేతి. ఆహా, ఈ శరీరం బాగుంది చూడటానికి, ఎందుకంటే ఇది కూడా విరాట్ శరీరంలాగే ఉంది. ఆ విరాట్ ఉన్న శరీరం ఉంది కదా, కాస్మిక్ బాడీ. ఆ విరాట్ పురుషుడు, ఆ విశ్వరూప పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన శరీరంలాగే ఉంది ఈ శరీరం కూడా. బాగుంది ఇప్పుడు. సుకృతం అంటే మంచిది, మంగళం, ఉత్తమమైనది. అబ్రువన్ ఈ విధంగా ఈశ్వరుడు, తాహ అబ్రువన్ ఈశ్వరుడు వాళ్ళతో అన్నట్ట పరమాత్ముడు. భగవంతుడు ఏమన్నాడు, ఈ శరీరాన్ని తీసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు చివరికి, ఈ శరీరాన్ని చూసి ఆహా ఆహా అన్నారట. చాలా బాగుంది. బతేతి మీన్స్ అంటే తప్పక చక్కగా ఉంది ఈ శరీరం, చాలా బాగుంది అని. పురుషోభావ సుకృతం, పురుష శరీరం మనిషి శరీరమే కదా సుకృతం. చతుర్విధ పురుషార్థాలు సంపాదించడానికి మనిషి శరీరమే కదా, ఇంతకంటే మంచిది ఏ శరీరం ఉంటుందా అసలు? బాగుంది ఈ శరీరం, బాగుంది. తా అబ్రవీత్ యథాయతనం ప్రవిశతే తీం. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, సరే పురుష శరీరం నచ్చింది కదా. ఇట్లాంటి కథలు మీకు ఎక్కడ దొరక ఉపనిషత్తులు. పురుష శరీరం నచ్చింది కదా మనిషి శరీరం, ప్రవేశించండి అందరు అన్నారు. ప్రవిశతి ప్రవిశతే ఇతి అన్నారు, అంటే మీరందరూ కూడా యథా ఆయతనం మీ మీ యొక్క చోట్లకి వెళ్ళి ఆసీనులు కండి అంటారు. చూసారా, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. చూసే శక్తి ఇంద్రియానికి, చక్షురింద్రియానికి, చక్షుర్ గోళకంలో పోయి కూర్చోవాలి. నువ్వు ఎక్కడో కూర్చోకూడదు, మళ్ళీ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోకుండా అందరూ నెట్టుకుంటూ పోయి ఎక్కడ సీటు దొరికితే అక్కడ కూర్చోకూడదు, చాలా గందరగోళం అయిపోతుంది. అందరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి అంటే ఏమిటి, శ్రోత్ర ఇంద్రియము ఈ యొక్క చెవు గోళకంలోకి వెళ్ళి కూర్చోవాలి, చక్షురింద్రియం ఈ కళ్ళు అనే గోళకంలోకి వెళ్ళి కూర్చోవాలి, రసన ఇంద్రియం నాలుక మీద కూర్చోవాలి, ముక్కు దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు, ఘ్రాణ ఇంద్రియం ముక్కులోకే వెళ్ళాలి, ఎందుకంటే అవి ఆపరేట్ చేయడానికి అవి కరెక్ట్గా ఉంటాయి. ఆ ఇంద్రియాలు గోళకాలు మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ పర్పస్. కళ్ళు పోయి ఇక్కడ చూడలేవు, ఇక్కడే రెటీనా పెట్టాడు, ఇక్కడ పెట్టలేదు. అందుకని చక్షురింద్రియం ఇక్కడికి పోతే పని కాదు. చూడండి ఎంత మ్యాజిక్. ఎవడు అన్నట్ట, ఈ ముక్కు ఎందుకు పెట్టాడు ఇక్కడ, జలుబు చేస్తున్నది, పొద్దుగులు ముక్కు కారుతున్నది, ముక్కు పైన పెట్టచ్చు కదా అని. ముక్కు ఎక్కడ వెనక, పూజ స్వామీజీ జోక్ వేస్తుంటారు, ముక్కు ఇక్కడ వెనకాల పెట్టచ్చు కదా, ఇక్కడ ఎందుకు ముందు పెట్టాడు, మొహం కనుక్కుంటుంటే ఎదురు వస్తున్నా, ఇట్లా మొహం కడుక్కుంటుంటే అడ్డం వస్తున్నదట, అందుకని వెనక పెట్టచ్చు కదా అన్న అనుకున్నట్ట ఎవడో. అప్పుడు వీడి పని ఇట్లా ఉందని చెప్పి భగవంతుడు ఏం చేశాట, ముక్కు తీసుకుని పైన పెట్టాట. పైన పెట్టేటప్పటికి వీడికి నెక్స్ట్ డే చూస్తే ముక్కు పైన. అప్పుడు ఏం చేశాడు, కాఫీ తాగడానికి, కాఫీ తాగాలని కప్పు దగ్గర పెట్టుకుంటే ఎట్లా ఉందో వాసన చూద్దామని చెప్పి తల మీద పెట్టుకున్నట్ట. తల మీద పెట్టుకునేటప్పటికి మొత్తం తల మీద పడింది. అప్పుడు మళ్ళీ దేవుణ్ణి అడిగాట, నాయన ముక్కు ఇక్కడే పెట్టు, తల మీద వద్దన్నట. అప్పుడు తెలిసింది భగవంతుడు ఎంత ఇంటెలిజెంట్గా తయారు చేశాడు. మరెక్కడో పెడితే ఆకలి బాగా వేసినప్పుడు గటగటగట తింటాం, ముక్కు ఎట్లా ఉందో వాసన కూడా చూడటం, చెడిపోయిందా ఏమిటని. ఎక్కడో పెడితే అంతసేపు ఆగం కదా, అందుకని భగవంతుడు తెలుసు ఇక్కడ పెడితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాసన పోతుంది లోపలికి. అప్పుడు తెలుస్తుంది ఓహో చెడిపోయింది, ఆహారం వద్దు అని చెప్పి కాషన్ అన్నమాట. నిన్ను రక్షించడానికి ముక్కు ఇక్కడ పెట్టాడు దేవుడు. అందుకని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి, అది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి అంటే ఇచ్చింది, దాన్ని అనుభవించు అంతే, ఎట్లా ఇచ్చాడో అట్లా భగవంతుడు అన్నాడు. పళ్ళు ఎందుకు ఊడకూడతాడు భగవంతుడు అంటే, పళ్ళు ఎందుకండి ఊడటం, జీవితాంతం ఉండొచ్చు కదా అంటే, నీ జీర్ణశక్తి తగ్గిపోతుంది, తిని 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 ఆ మిషన్ అరిగిపోతుంది, అరిగిన తర్వాత నువ్వు గట్టి పదార్థాలు తినకుండా ఉండాలని చెప్పి పళ్ళు తీసేస్తాడు. ఈ మనిషి ఏం చేస్తాడు, సెట్టు పెట్టుకుంటే, సెట్టు పెట్టుకున్నంత మాత్రాన జీర్ణశక్తిని నువ్వు పెంచుకోలేవు కదా. చూడండి భగవాన్ డిజైన్ ఎట్లా ఉంటుందంటే, పళ్ళు సెట్టు ఎందుకు పోతుంది అంటే, జీర్ణశక్తి తగ్గుతుంది, నువ్వు ద్రవ పదార్థాలే తినాలి. ఇంకా అసలు ఈ సంగతి మనకెవరికైనా తెలుసా? నాకు స్ట్రైక్ అయింది అది. జీర్ణశక్తి తగ్గుతుంది కనుక ఘన పదార్థాలు తినకుండా ఉంటే నీకు క్షేమం, కనుక పళ్ళు ఉంటే ఘన పదార్థాలు తింటావు, కనుక పళ్ళు తీసేస్తున్నాను అని చెప్పి చిన్నగా ఒక్కొక్కటి పోతుంది. స్వామీజీ జోక్ చేస్తారు, తెల్ల జుట్టు రాగానే ఈ పళ్ళు అనుకునేట నాకు కాంపిటీషన్గా వైట్ వచ్చేసింది కనుక నేను పోతాను అందిట. వైట్ హెయిర్ రాగానే ఇంతవరకు పళ్ళు కొంచెం గర్వంట, ఆహా నేనే తెల్లగా ఉన్నాను, శరీరం మొత్తంలోకి వైట్గా ఉన్నాను, ఎంత వైట్ అనుకున్నదిట. ఆ పళ్ళకి గర్వం ఎక్కువైపోయేటప్పటికి, ఎక్కువగా ఉన్నదిట, అప్పుడు తెల్ల జుట్టు వచ్చేటప్పటికి పక్కన చూసే పక్కనే వస్తుంది అది కూడా వచ్చి, చూసావా నాకు పోటీకి మరొకటి తెల్లది వచ్చింది, వచ్చావు కదా, సరే నేను పోతాను అని చెప్పి ఏం చేస్తుందిట, పళ్ళు ఒక్కొక్కటి ఊడటం మొదలు పెడుతుంది, పూర్తిగా తెల్లది వచ్చేటప్పటికి పూర్తిగా పోతాయి. అట్లా జోక్ ఓకే, నిజం అనుకోకండి. సరే అయితే ఏమిటంటే, మీరందరూ ఆ ఇంద్రియాలలో ప్రవేశించండి జాగ్రత్తగా అన్నాడు. యథాయతనం అది ముఖ్యం, యథా ఆయతనం, ఏ ఆయతనం ఏ ఇంటిలో నువ్వు ప్రవేశించాలో దాంట్లోనే ప్రవేశించు, కానీ మరొకళ్ళ ఇంటికి వెళ్ళమాకు అని చెప్పాడు. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.